Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం జూన్ 13, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం చెబుతూ నమస్సులతో మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే గిరిజా పేసపాటి. మనం క్రితం గురువారం వైశాఖ మాసం యొక్క ప్రాముఖ్యత, అలాగే వైశాఖ మాసంలో జన్మించిన మహామహుల గురించి చెప్పుకుంటూ రామానుజాచార్యులు వారి జీవిత చరిత్ర గురించి కొంతవరకు చెప్పుకున్నాము. ఆ తరువాయి భాగాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. రామానుజాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవారు అయినప్పటికీ కొన్ని సంప్రదాయాలను ఆయన పాటించలేదు. ఉదాహరణకు 18 సార్లు తిప్పించుకొని ఎట్టకేలకు తిరుమంత్రాన్ని ఉపదేశించిన గోపీ పూర్ణులనే తిరుకోట్టియార్ నంబి ఆదేశాన్ని కాదని, ఒక విష్ణువాలయం గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినపడేలాగా ప్రకటించారు. తిరుకోట్టియార్ నంబి యమునాచార్యుల శిష్యులలో ఒకరు. పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ఎవరికి పెడితే వారికి ఉపదేశించవద్దని, విన్నంత మాత్రాన్నే ఈ మంత్రం వలన ముక్తి కలుగుతుందని నంబి చెప్తే, నేనొక్కడిని ఈ మంత్రం 10 మందికి చెప్పడం వలన కలిగే దుష్ఫలితాన్ని అనుభవిస్తే ఏమి, అందరికీ ముక్తి కలుగుతుంది కదా అనే ఉదార భావంతో ఆయన గుడి గోపురం ఎక్కి తిరుమంత్రాన్ని అందరికీ వినిపించారు. రామానుజులు బ్రహ్మసూత్రాల శ్రీభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు. దేశవ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహాసనాధిపులను, జియ్యంగార్లను, పరమేకాంతులను నియమించారు. వైష్ణవులు, అయ్యంగార్లు కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు. అస్పృశ్యత లాంటి దురాచారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు. తిరుమలలోని మూల విరాట్ విష్ణుమూర్తి విగ్రహం కాదని, శక్తి విగ్రహమో శివప్రతిమో సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చనే వివాదం చెలరేగింది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు, ఆయన దగ్గరికి కొందరు శైవులు ఈ వివాదాన్ని తీసుకుని వెళ్ళి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపు చేయించి శివారాధనలకు అవకాశం ఇవ్వమని కోరారు. పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్ళి వారితో వాదించారు. శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను, శాస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపించి ఓడించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరుకుంటున్నామని చెప్పడంతో రామానుజులు వెంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవ ఆయుధాలు, శైవ ఆయుధాలు, శక్తి ఆయుధాలను పెట్టి, ఏ దైవానివైతే నీవు ఆ ఆయుధాలని స్వీకరించు అని ప్రార్థించి తలుపులు మూసేశారని చెప్తారు. రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడుపుగా తెల్లవారాక తలుపులు తెరిస్తే ధ్రువ బేరానికి చెందిన శంఖ చక్రాలు ఆయుధాలుగా కనిపించాయట. మొత్తానికి తిరుమలలోని మూల విరాట్ శ్రీనివాసుడే అని రామానుజులు తన వాదన ద్వారా నిర్ధారించడంతో తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు. తరువాతి కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూడడానికి రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తిరుమల సప్తగిరులు సాక్షాత్తు ఆదిశేషుడే అని తెలిసిన రామానుజులు తన పాదాలను కొండపై మోపడానికి ఇష్టపడలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మోకాళ్ళపై కొండను ఎక్కి స్వామిని యొక్క కటాక్షం పొందారు. తరువాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకమైనది. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపచేసింది రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయ పూజారులకు అగ్రహారం ఇచ్చి వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజుల పేరిట రామానుజ పురాణంగా రూపకల్పన చేశారు. పురాణగా అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమాన్ని పాటించే వ్యక్తి అయినప్పటికీ తిరుమలలో పరంపరాగతంగా వస్తున్న వైఖాసన ఆగమాన్ని కొనసాగించారు. తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో మూర్తి స్వరూప నిర్ధారణలో ఆగమ పద్ధతులలో తిరుమల తిరుపతి పైన రామానుజాచార్యునిది చెరగని ముద్ర. తన జీవిత ద్వితీయార్థం శ్రీరంగంలో గడిపిన రామానుజులు 120 సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళ నామ సంవత్సరంలోనే మాఘశుద్ధ దశమి శనివారం నాడు దేహత్యాగం చేశారు. ఇవి ఫ్రెండ్స్ రామానుజాచార్యుల వారికి చెందిన జీవిత విశేషాలు. ఆ తర్వాత వైశాఖ మాసంలోనే మరొక పుణ్యతిథి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి యొక్క జయంతి. ఇది వైశాఖ శుద్ధ దశమి నాడు వస్తుంది. ఇప్పుడు వాసవి కన్యక పరమేశ్వరి యొక్క విశేషాలను తెలుసుకుందాం. వైశ్యుల ఆరాధ్య దేవత అయిన వాసవి కన్యక పరమేశ్వర ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉంది. ఈ దేవాలయానికి సంబంధించిన స్థల పురాణం ఒకటి ప్రాచుర్యంలో ఉంది. పెనుగొండలో పూర్వం వైశ్యులే అత్యధికంగా ఉండేవారు. ఈ గ్రామంలో ఉండే కుసుమశ్రేష్ఠి కౌసుంభి అనే దంపతుల కూతురు వాసవి. ఆమె గొప్ప గుణవంతురాలే కాకుండా సౌందర్యవతి కూడా. వాసవి ముగ్ధమోహన సౌందర్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులయ్యేవారు. ఒక సందర్భంలో ఆ దేశానేలే రాజు విష్ణువర్ధనుడు వాసవిని చూశాడు. ఆమె అందాన్ని చూసి మోహించాడు. తాను వాసవిని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రితో చెప్పాడు. కానీ వైశ్యులెవరూ అందుకు అంగీకరించలేదు. దాంతో రాజు ఆగ్రహించాడు. మొత్తం ఊరినే నాశనం చేసేందుకు సిద్ధమయ్యాడు. రాజుతో వాసవి వివాహాన్ని వ్యతిరేకించలేక రాజును ఎదిరించనులేక, అలాగని వాసవికి రాజుతో వివాహం జరిపించేందుకు అంగీకరించలేక, తమ అభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకోలేక, రాజుతో పోరాడే శక్తి లేక విరక్తి చెందిన వైశ్యులందరూ మూకుమ్ముడిగా మంటల్లో దూకి ఆత్మాహుతి చేసుకున్నారు. అదంతా చూసిన వాసవి హృదయం రగిలిపోయింది. రాజును నిందిస్తూ శాపవచనాలు పలుకుతూ ఆమె కూడా అగ్నిలో దూకేసింది. రాజు జరిగిన దానికి దుఃఖిస్తూ వెనుతిరిగి వెళ్ళాడు. పెనుగొండలో అప్పటికే ఉన్న మహిషాసురమర్దిని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవి దర్శనమిచ్చింది. గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, ఆనంద పరవశులయ్యారు. వైశ్య కులస్తులు ఆత్మాహుతి చేసుకున్న వాసవి అమ్మవారి రూపంలో అవతరించిందని అందరూ భావించారు. వెంటనే వాసవి కోసం ఒక ఆలయం కట్టించారు. అదే ప్రసిద్ధ కన్యకా పరమేశ్వరి ఆలయం. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి అగ్నిప్రవేశం చేసిన ప్రదేశం, అలాగే వాసవి తల్లిదండ్రులు కుసుమశ్రేష్ఠి కౌసుంబుల విగ్రహాలు, నవగ్రహాలు మొదలైనవన్నీ కూడా నిర్మించబడి ఉన్నాయి. ప్రస్తుతం వాసవి కన్యకా పరమేశ్వర ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. స్వర్ణ విగ్రహాన్ని సైతం నెలకొల్పారు. అటు తమిళులు ఇటు తెలుగువారు కూడా ఈ ఆలయం పట్ల అత్యంత భక్తి ప్రపత్తులతో ఉంటారు. ఇవి ఫ్రెండ్స్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి, అలాగే ఆ స్థల పురాణం, అలాగే ఆలయం యొక్క విశేషాలకి సంబంధించిన వివరాలు. దీని తర్వాత మనకి వైశాఖ మాసంలోనే వచ్చే మరొక పుణ్యతిథి వైశాఖ శుక్ల ఏకాదశి. ఆ రోజు అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు ఆ వివరాలు వివరంగా తెలుసుకుందాం. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా స్మార్తాగమ రీతిలో ఆపస్తంభ సూత్రరీత్యా మహావైభవంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అని అంటారు. క్రీస్తు శకం 1891లో ఆ ప్రాంతానికి చెందిన రాజైన శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామనారాయణ బహద్దూరు గారి కలలో సత్యదేవుడు కనిపించి, నేను రత్నగిరి మీద వెలుస్తున్నాను, శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించి పూజించమని చెప్పాడు. ఆ రాజు సంతోషంతో అందరినీ వెంటబెట్టుకొని వెళ్ళి వెతికి ఒక పొదలో స్వామివారి విగ్రహాన్ని చూసి అమితానందం చెందారు. కాశీ నుండి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని తెప్పించి 1891 ఆగస్టు 6వ తారీఖున ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ యంత్రంపై స్వామిని తన దేవేరి అయిన అనంతలక్ష్మి సత్యవతి సమేతంగా ప్రతిష్ఠించారు. హరిహరులకు భేదం లేదని నిరూపిస్తూ సత్యనారాయణ స్వామి పక్కనే ఈశ్వరుడు కూడా పూజలు అందుకుంటాడు. ఆలయ నిర్మాణం 1934 జరిగింది. ఆలయ నిర్మాణం 2 అంతస్తుల్లో జరిగింది. క్రింది భాగంలో నారాయణ యంత్రం, పై అంతస్తులో దేవతామూర్తులు. ప్రధాన ఆలయం రథాకారంతో 4 వైపులా చక్రాలతో నిర్మించబడింది. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ స్వామిని మూలం బ్రహ్మ, మధ్యభాగం ఈశ్వరుడు, పైభాగం మహావిష్ణువుగా వెలసి త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఆంధ్రులు అన్ని శుభకార్యాల్లో కొలిచే దేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి. ఆయన వ్రతం ఏదో ఒక సందర్భంలో చెయ్యని వారు అరుదేమో. మరి సాక్షాత్తు ఆ స్వామి సన్నిధిలోనే ఆయన వ్రతం చేసుకోవటం కన్నా భాగ్యం ఇంకేముంటుంది. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రమైన అన్నవరం ఒక సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. తూర్పుగోదావరి జిల్లాలో శంఖవరం మండలానికి చెందినది ఈ గ్రామం. ఈ ప్రాంతం ప్రతి నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసంలో ఇచ్చట కనీ విని ఎరుగని రీతిలో భక్తులు వస్తూ ఉంటారు. ఇవి ఫ్రెండ్స్ అన్నవరానికి చెందిన కొన్ని విశేషాలు. మరిన్ని వివరాలు ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాము. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా.
మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక.
ఈ మౌనం ఈ విజయం ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక. ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక.
మమతలన్నీ తమకు తామే, మమతలన్నీ తమకు తామే అల్లుకొనిడి మాలిక.
ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక. ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక.
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతికా.
ఈ మౌనం ఈ విడియం ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమో మాని వేడుక. ఏకాంతము దొరికినంత ఎడమో మాని వేడుక.
ఎంత ఎడమైతే అంత తీపి కలయిక.
ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక.
ఈ మౌనం ఈ విడియం ఇదేలే మగువ కానుక.
అందరికీ నమస్కారం అండి. నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకటభామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నవరంలో కార్తీక మాసంలో చాలా వేడుకగా ఉంటుంది. ఇక అన్నవరంలో సత్యనారాయణ స్వామి వెలియడానికి కారణమైన ఒక స్థలపురాణం ఉంది, అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా. స్థలపురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరుపర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు యొక్క అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. ఒకడేమో భద్రుడు కాక ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారగా, రత్నకుడు అనే రెండో కొడుకు కూడా విష్ణువును గురించి తపమాచరించి మెప్పించి శ్రీ మహావిష్ణువు తన కొలువుగా ఉండాలి తన మీద అని చెప్పి శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారాడు. పిలిస్తే పలికే దైవంగా పేరు పొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం అయ్యి 1 శతాబ్దం మాత్రమే అయినప్పటికీ చాలా ప్రాశస్త్యాన్ని ప్రాముఖ్యతను పొందింది. సమీపంలోని పంపానది హొయలలుకుతూ పారుతూ ఉంటుంది. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చొని ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కన్నుల పండుగగా చేసుకుంటూ ఉండడం ఒక ప్రత్యేకత. పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్రమట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కుల్లో 4 చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు పక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం అగ్నిపురాణంలో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది. మూల విరాట్ అంతా ఏకవిగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడడం ఇక్కడ విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణించబడిన యంత్రం ఇక్కడ ఉంది. రత్నగిరిపై ఎప్పుడూ నిత్యకళ్యాణం, పచ్చతోరణమే. ఇది కాక మరో విశేషం ఏంటంటే అన్నవరంలో సన్డయల్, సోలార్ క్లాక్ కూడా ఉంది. మన సూర్యుని యొక్క నీడని బట్టి మనం టైం ఎంతైంది అనేది తెలుసుకోవచ్చు ఆ క్లాక్ ద్వారా. అది చాలా బాగుంటుంది. పిల్లలు చూసినట్టయితే వాళ్ళ విజ్ఞానానికి చాలా అది తోడ్పడుతుంది. కనుక తప్పకుండా పిల్లల్ని తీసుకెళ్ళి ఈ స్వామి దర్శనంతో పాటు అక్కడ ప్రకృతి దృశ్యాలు, ఆ పంపానది వీటన్నిటితో పాటు ఆ సోలార్ డయల్ని కూడా, సన్ డయల్ని కూడా చూపించండి. అలాగే అన్నవరంలో జరిగే ఇతర వేడుకలు శ్రావణశుద్ధ విధి నాడు శ్రీ సత్యనారాయణ స్వామి జయంతిని జరుపుతారు. వైశాఖ శుద్ధ దశమి నాడు వైశాఖ బహుళ పాడ్యమి దశమి నుండి పాడ్యమి వరకు 5 రోజుల పాటు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఇందులో వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇక కార్తీక పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణను జ్వాలాతోరణాన్ని నిర్వహిస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామివారి దర్శన వేళలు 6 గంటల నుండి 8 గంటల వరకు ఉంటాయి. ఇక్కడ అన్ని వర్గాల వారికి వసతి భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. ఇవి కాకుండా మనకి వైశాఖ మాసంలో వైశాఖ శుక్ల ఏకాదశి రోజునే మోహిని ఏకాదశి అని పిలుస్తాం. ఆ రోజుని వైశాఖ శుక్ల ఏకాదశి మోహిని ఏకాదశిగా పిలువబడే ఒక పర్వదినం. దాని వెనుక వివరాలు ఇప్పుడు గాథ తెలుసుకుందాం. వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు కదా. మోహిని ఏకాదశి మహత్యాన్ని గురించి సూర్యపురాణంలో ఇలా వివరించబడింది. ఒకసారి పాండవాగ్రుజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా ప్రశ్నించాడు. ఓ జనార్దన, వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి? దాన్ని ఆచరించే పద్ధతి ఏంటి? దాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అని ప్రశ్నించగా దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలాగా చెప్పారు. ఓ ధర్మనందన, వశిష్ఠుడు శ్రీరామునికి తెలిపిన ఒక కథను నేను నీకు వివరిస్తాను, సావధానంగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి శ్రీరాముడు జనకపుత్రికైన సీతాదేవి యొక్క వియోగంతో అత్యంత వేదనకు గురయ్యి సకల పాప దుఃఖ వినాశకరమైన ఒక వ్రతాన్ని గురించి తనకి వివరించమని వశిష్ఠుణ్ణి అడిగాడు. వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు. రామచంద్ర, నీ ప్రశ్న సకల మానవాళికి లాభదాయకమైనది. కేవలం నీ మంగళకర నామం ఉచ్చరించినందుకే మానవులు పునీతులై పవిత్రులై సమస్త శుభాన్ని పొందగలుగుతారు. అయినా సాధారణ మానవుల లాభం కోసం నేను ఒక మహావ్రతాన్ని వివరిస్తాను. శ్రీరామ, వైశాఖ శుక్ల పక్ష ఏకాదశి మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. అది ఎంతో మంగళకరమైనది. ఆ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు దుఃఖాలు అలాగే ఆవరించుకొని ఉన్న మాయ పటాపంచలవుతాయి. దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పవిత్ర సరస్వతీ నదీ తీరంలో భద్రావతి అనే సుందరమైన నగరం ఉండేది. దానిని ద్యుతిమానుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు చంద్రవంశానికి చెందిన రాజు. సహిష్ణుత కలిగిన అతడు సత్యసంధుడై ఉండేవాడు. అదే నగరంలో ధనపాలుడు అనే విష్ణుభక్తుడు కూడా ఉండేవాడు. అతడు వైశ్యవర్ణానికి చెందినవాడైనప్పటికీ ఎన్నో సత్రాలను, విద్యాలయాలను, విష్ణు మందిరాలను, వైద్యశాలలను, విశాలమైన రహదారులను నిర్మింపజేశాడు. అలాగే మార్గస్థులకు ఆహారం వసతి కల్పించాడు. మంచినీటి బావులను తవ్వించాడు. ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు. ఈ విధంగా తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సద్వినియోగపరిచి అతడు తన పేరును నిలబెట్టుకున్నాడు. అందరికీ శ్రేయోభిలాషి అయినటువంటి ఈ విష్ణుభక్తుణ్ణి శమనుడు, ద్యుతిమానుడు, మేధావి, సుకృతి, దృష్టబుద్ధి అనే 5 పుత్రులున్నారు. వారిలో దృష్టబుద్ధి మహాపాపి, చెడు ప్రవర్తన కలిగినవాడు. అలాగే వేశ్యాసాంగత్యం కలిగినవాడై మద్యపానం పట్ల మక్కువ చూపించేవాడు. ఇతర ప్రాణులను చంపడంలో, హింసించడంలో అతనికి ఆనందం కలిగేది. కులకళంకంగా తయారైన అతడు దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, బ్రాహ్మణులకు ఏమాత్రం గౌరవం ఇచ్చేవాడు కాదు. పాపాత్ముడైన దృష్టబుద్ధి తండ్రి ధనాన్ని దుర్వినియోగం చేసేవాడు. ఒకసారి అతడు రహదారిలో ఒక వేసే భుజంపై చెయ్యి వేసి నడవడాన్ని చూసి చలించిపోయిన ధనపాలుడు అతనిని ఇంటి నుండి తరిమివేశాడు. ఆ విధంగా తల్లిదండ్రులు, బంధుమిత్రుల అందరి ప్రేమకి దూరమైన దృష్టబుద్ధి తన దగ్గర ఉన్న వస్త్రాలను, ఆభరణాలు అమ్ముకుంటూ వీధిన పడి కొంతకాలం తన పాపకర్మలను అలాగే కొనసాగించాడు. ఆ ధనం కూడా ఖర్చు అయిపోయిన తర్వాత నిజమైన కష్టాలు ప్రారంభమయ్యాయి. తగినంత ఆహారం లభించక బక్కచిక్కి నీరసించిపోయాడు. చింతాగ్రస్తుడైన దృష్టబుద్ధి ఇక చేసేది లేక దొంగతనానికి సిద్ధపడ్డాడు. ఒక్కొక్కసారి రక్షక భటులకి చిక్కినప్పటికీ అతని తండ్రి యొక్క గొప్పతనాన్ని చూసి వారు అతన్ని వదిలివేసేవారు. కానీ ఒకసారి అతడు ఒక పెద్ద దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అప్పుడు రాజు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. ఆ విధంగా దేశ బహిష్కరణకు గురైన దుష్టబుద్ధి ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆకలి దప్పులకు లోనై విచక్షణారహితంగా పశువులను పక్షులను చంపి పచ్చిమాంసాన్నే తినసాగాడు. ఆ విధంగా విల్లంబులు పట్టుకొని ప్రాణహింస అనే పాపం చేస్తూ అతడు అనేక సంవత్సరాలు గడిపాడు. ఆ అడవిలో సంచరిస్తున్న దుష్టబుద్ధి ఒకరోజు అనుకోకుండా కౌండిన్యముని ఆశ్రమంలో ప్రవేశించడం జరిగింది. అది వైశాఖ మాసం. ఆ ఋషి గంగానదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు. దైవవశంగా ఆ ఋషి వస్త్రం నుండి ఒక నీటి చుక్క దుష్టబుద్ధి మీద పడింది. దాంతో అతనికి జ్ఞానోదయం అయింది. వెంటనే పరివర్తన కలిగిన దుష్టబుద్ధి ముకిళితహస్తుడై తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలుపమని కౌండిన్యం ఋషిని ప్రార్థించాడు. అతని మాటలు విన్న కౌండిన్య ఋషి కరుణతో ఈ విధంగా పలికాడు. నీ పాపాలన్నీ కూడా శీఘ్రంగా నశించే ఉదాత్తమైన పద్ధతిని చెబుతాను విను. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరు పర్వతం అంత పాపరాశినైనా నశింపచేయగలుగుతుంది. కాబట్టి ఆ ఏకాదశిని నీవు శ్రద్ధతో ఆచరించు అని తెలిపాడు. కౌండిన్య ఋషి చెప్పిన మాటలను విన్న దుష్టబుద్ధి ఆయన ఉపదేశించిన విధిని అనుసరించి మోహిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు. ఆ వ్రతఫలంతో అతడు సమస్త పాపాలకు దూరమై తదనంతరం దివ్యదేహాన్ని పొంది గౌడవాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు. ఆ ఏకాదశి వ్రతం మాయను తొలగించి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. తీర్థస్నానం, దానం, యజ్ఞాచరణ వల్ల కలిగే పుణ్యరాశి అయిన ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కలిగే పుణ్యంతో సరిపోలదని తెలిపాడు. మోహిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే కష్టాలు మరియు బాధలు తీరిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్తారు. ఇవి ఫ్రెండ్స్ మోహిని ఏకాదశికి సంబంధించిన వివరాలు. మరికొన్ని వైశాఖ మాసంకి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
వరాల నవ్వులే గులాబి పూలై వలపు తేనె నాలోన చిలకరించెని
సుఖాలలో తోలిపో హాయి హాయిగా
ఫలిం
ఉయ్యాలలో సోలిపో హాయి హాయిగా
ఉయ్యాలలోగె నామది సితారు కొమ్మలా
నివాళి అందుకో ఈ వేళ పండుగ సదా సుధా తరంగాల తేలిపోదమ్మా ఓహో ఓహో నిన్నే కోరితి ఓహో ఓహో అని పాడితి ఆహా 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 ఆహా.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమాన ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. ఈ వైశాఖ మాసంలోనే వచ్చే మరో పర్వదినం పరశురామ అవతారం యొక్క పరశురామ జయంతి. ఈ పరశురామ అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో 6వ అవతారం. కుశవంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగువంశానికి చెందిన రుచీకుడు అనే మహర్షి గాధి దగ్గరకు వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల 1000 గుర్రాలను తనకిచ్చినట్లయితే తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని చెప్తాడు. రుచీకుడు వరుణుని ప్రార్థించి 1000 గుర్రాలు తెచ్చి ఇచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు సత్యవతి రుచీకుని దగ్గరకు వెళ్ళి తనకు తన తల్లికి కూడా పుత్రసంతానం లేదు కనుక తమకు పుత్రసంతానం కలిగేలాగా ఏదైనా యాగం చేసి పుత్రసంతానాన్ని ప్రసాదించమని కోరగా రుచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సును తమ కొరకు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సును తమ అత్తగారి కొరకు తయారు చేసి స్నానానికి వెళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సును తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సును తల్లికి ఇస్తుంది. రుచీకునికి ఈ విషయాన్ని సత్యవతి తెలిపి ప్రాధేయపడగా తన కొడుకు సాత్వికుడుగా ఉంటాడు, అలాగే మనవడు ఉగ్రుడు అవుతాడు అనేసి చెప్తాడు. రుచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంసతో జన్మించిన పరశురాముడు. గాధి కొడుకు విశ్వామిత్రుడు. భృగువంశాన చరితంగా జమదగ్నికి కూడా కోపం ఎక్కువ. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని రేణుకల చిన్న కొడుకు పేరే పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి అజేయ పరాక్రమవంతుడైన ఆయన నుండి అఖండ పరశువుని అంటే గండ్రగొడ్డల్ని పొంది పరశురాముడుగా పేరు పొందాడు. ఇది ఇలా ఉండగా మహిష్మతి సామ్రాజ్యానికి రాజు అయిన కార్తవ్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకొని 1000 చేతులు పొంది మహావీరుడవుతాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవ్యార్జునికి ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవ్యార్జునుడు ఆశ్చర్యపడి ఒక మహర్షి ఏదో కందమూలాలు ఆకులు అలములతో భోజనం పెడతాడు అనుకుంటే, ఇలా పంచపక్ష పరవాణాలతోటి అడవుల్లో ఉన్న ఈ మహర్షి ఎలా పట్టగలిగాడా అని ఆశ్చర్యపోయి దీని కారణం ఏంటి అని జమదగ్ని అడగగా, తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు ఉందని, దానివల్లే ఇది సాధ్యపడిందని అతడు తెలుపుతాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. అందుకు జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీయార్జునుడు బలవంతంగా ఆ గోవును తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం తెలుసుకొని మాహిష్మతికి పోయి కార్తవీయార్జునితో యుద్ధం చేసి అతని యొక్క 1000 చేతులను తలను తన అఖండ పరశుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. 1 సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించి వస్తాడు పరశురాముడు. కాలం ఇలా సాగుతూ ఉండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళ్ళి చూస్తూ ఉండడం వల్ల తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. దీనికి కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలసిందిగా కొడుకులను ఆదేశిస్తాడు. పెద్ద కొడుకులు అందుకు సమ్మతించారు. తల్లిని చంపితే మహాపాపం గనక తాము కన్న తల్లిని చంపలేము, పైగా ఎంతైనా కొడుకులు కదా తల్లిని చంపలేము అని చెప్తారు. తల్లిని సోదరులను సంహరించమని జమదగ్నిని పరశురాముడు ఆదేశిస్తాడు. అప్పుడు పరశురాముడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏదైనా వరం కోరుకోమనగా పరశురాముడు తల్లిని సోదరులను తిరిగి బతికించమంటాడు. ఈ విధంగా పరశురాముడు తండ్రి మాటను ఆచరించి తిరిగి తన తల్లిని సోదరులను కూడా బతికించుకుంటాడు. ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్తవీయార్జుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకుపోతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 సార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీయార్జుని కుమారులను చంపి జమదగ్ని తలను తెచ్చి మొండానికి అతికించి బతికిస్తాడు. ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. శమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథుని వంటి కొద్దిమంది రాజులు మాత్రం గోవుల మందల్లో దాక్కుని తప్పించుకుంటారు. తర్వాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. పరశురాముడు మహాపరాక్రమవంతుడు. ఇది పరశురాముని చరిత్ర. అయితే రామాయణంలో కూడా పరశురాముని పాత్ర ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సీతాస్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సును విరిచిన తరువాత సీతారాముల కళ్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరిచినందుకు పరశురాముడు చాలా కోపించి రామునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరథుని అభ్యర్థనలను, రాముని శాంతవచనాలను అతను పట్టించుకోలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనుస్సును రామునికిచ్చాడు. రాముడు దాన్ని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన తన బాణాన్ని ఎక్కడికి విడవాలి అని అడుగగా తన తపోశక్తికి కొట్టమని చెప్పి తాను తిరిగి మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు పరశురాముడు. ఆ విధంగా ధనుస్సును పరశురాముడు రామునికి అందించినప్పుడే పరశురామునికి రామునికి భేదం లేదని ఇద్దరికీ అవగతమైంది. ఇది రామాయణంలో పరశురాముని యొక్క ప్రవేశం. ఇక భారతంలో పరశురాముని యొక్క పాత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతంలో పరశురాముడు 3 వీరులకి గురువుగా ఉన్నాడు. గంగాదేవి అభ్యర్థనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధించాడు. తర్వాత అంబికను వివాహం చేసుకోమని చెప్పగా ఆజన్మ బ్రహ్మచర్య వ్రతుడైనందున భీష్ముడు ఇందుకు తిరస్కరిస్తాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్థన మేరకు యుద్ధం నిలుపబడుతుంది. కర్ణుడు తాను బ్రాహ్మణుణ్ణని చెప్పి పరశురాముడి వద్ద శిష్యునిగా చేరాడు. తర్వాత కర్ణుడి అబద్ధాన్ని తెలుసుకున్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు. ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకున్నాడు. స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ మాసంలో జన్మించినట్లుగా పేర్కొనబడింది. పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకున్నాడు. ఈ అంశాలు కూడా స్కాంద పురాణంలో వివరించబడ్డాయి. పరశురాముడు చిరంజీవి, కల్కి అవతారంలో కల్కికి విద్యలు ఉపదేశిస్తాడని, తరువాతి మన్వంతరంలో సప్తర్షులలో ఒకడవుతాడని అంటారు. పరశురాముడు పూర్ణావతారం కాదని, అవశేషావతారమని కూడా అంటారు. కనుక పరశురామునికి స్తోత్రాలు మందిరాలు చాలా తక్కువ. భూమినంతటినీ కశ్యపునికి దానమిచ్చిన తర్వాత పరశురామునికి తపస్సు చేసుకోవడానికి చోటు లేకపోయింది. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరివేయగా ఆయనపై ఉన్న గౌరవంతో అంతవరకు ఉన్న సముద్రుడు వెనక్కి తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్ముతారు. ఇలా వెలువడిన భూమిలో గల 7 ప్రదేశాలను పరశురామ క్షేత్రాలు అని అంటారు. కేరళలో తిరువనంతపురం దగ్గర తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉంది. ఇది 2000 సంవత్సరాల నాటిదని అంటారు. అక్కడ పితృదేవతలను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇవి ఫ్రెండ్స్ పరశురామావతారానికి సంబంధించిన కొన్ని విశేషాలు. ఆ తర్వాత పరశురామ జయంతి తర్వాతనే వైశాఖ మాసంలో మరొక ముఖ్యమైన చెప్పుకోదగ్గ పుణ్యతిథి వైశాఖ శుద్ధ చతుర్దశి. ఈరోజు నృసింహ జయంతిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ నృసింహ జయంతికి సంబంధించిన వివరాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాము. అంతకన్నా ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.
అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. వైశాఖ శుద్ధ చతుర్దశిని నృసింహ జయంతిగా జరుపుకుంటాము. దానికి సంబంధించిన పురాణ గాథను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు సాధు పరిరక్షణ, దుష్ట శిక్షణ కోసం యుగ యుగాన వివిధ అవతారాల్లో అవతరించాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలు అని అంటారు. వాటిలో ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అని అంటారు. ఈ అవతారాలలో 4 అవతారమే నరసింహ అవతారము. నరసింహస్వామి వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున ఉద్భవించాడు. ఈ రోజునే విష్ణు భక్తులు నృసింహ జయంతి, నరసింహ జయంతిగా ఉత్సవాలు జరుపుకుంటారు. స్వామివారు వైశాఖ మాస శుక్లపక్షంలో పూర్ణిమ ముందు వచ్చే చతుర్దశి రోజు ఉభయ సంధ్యలకు నడుమ, అనగా సాయంకాల సంధ్యా సమయంలో ఇటు పగలు కానీ అటు రాత్రి కానీ వేళలో ఇటు నరుడుగాను కాక అటు జంతువుగాను కాకుండా నరసింహ అవతారంలో ఉద్భవించాడు. స్వామివారు ఈ విధంగా ఉద్భవించడానికి వెనుక ఒక గాథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి సనక సనందాది మునులు శ్రీమన్నారాయణుని దర్శనార్థమై వైకుంఠానికి రాగా, వైకుంఠ ద్వార పాలకులు, విష్ణు సేవా తత్పరులు అయిన జయ విజయులు ఇది తగిన సమయం కాదని వారిని అడ్డగించారు. దానికి కోపోద్రిక్తులైన మునులు విష్ణులోకానికి దూరం అవ్వండి అని శపించారు. అప్పుడు జయ విజయులు శ్రీ మహావిష్ణువును శరణు కోరుకోగా దయాద్ర హృదయుడైన నారాయణుడు మహర్షుల శాపానికి తిరుగులేదు కాబట్టి మీరు నా భక్తులు కనుక మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను, మీరు నా భక్తులుగా 7 జన్మలు కానీ విరోధులుగా 3 జన్మలు కానీ భూలోకంలో జన్మించిన తర్వాత మళ్ళీ వైకుంఠానికి చేరుకుంటారు, ఎలాగ నాకు శత్రువులుగా ఉండాలి అనుకుంటున్నారా, లేక నాకు భక్తులుగా 7 జన్మలో నా దగ్గరికి వస్తారా అని అడుగగా, నీకు దూరంగా ఎక్కువ కాలం ఉండలేము, శత్రువులుగా అయినా సరే 3 జన్మల్లో నీ దగ్గరికి వచ్చేస్తాము, 7 జన్మలు భక్తులుగా అయినా సరే నీకు దూరంగా ఉండలేము స్వామి అని వాళ్ళు కోరుకోగా, విరోధులుగా 3 జన్మలు ఎత్తిన తర్వాత వైకుంఠానికి వస్తారు అని విష్ణువు తెలిపారు. తర్వాత జయ విజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తులుగాను జన్మించారు. కశ్యప ప్రజాపతి భార్య అయిన దితి గర్భాన హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అనే ఈ మహావీరులు జయ విజయులే వాళ్ళు ఆ దితి గర్భాన హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వంతో దేవతలను ఓడించి భయభ్రాంతులను చేశాడు. భూదేవిని వరాహావతారంలో ఉద్ధరిస్తున్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. సోదరుడు మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను బంధువులను ఓదార్చి మంత్రులకు రాజ్యపాలనా భారాన్ని అప్పగించి తాను మందగిరికి వెళ్ళి ఘోరమైన తపస్సు ఆచరించాడు. అతని ఘోరమైన తపస్సు యొక్క ఉగ్రతకు ముల్లోకాలు కంపించసాగాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడు అయింది. హిరణ్యకశిపుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండలంలోని జలప్రోక్షణంతో అతని శరీరాన్ని నవయవ్వనంగా చేసి వరం కోరుకోమన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు ప్రణమిల్లి తనకు గాలిలో కానీ ఆకాశంలో కానీ భూమిపైన కానీ నీటిలో కానీ అగ్నిలో కానీ అలాగే రాత్రి కానీ పగలు కానీ దేవదానవుల చేత కానీ మనుషుల చేత కానీ జంతువుల చేత కానీ ఆయుధాల చేత కానీ ఇంట్లో కానీ బయట కానీ మానం ఉండకూడదని కోరుకున్నాడు. బ్రహ్మ తదహస్తు అని వరం ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. తపస్సమాధిలో ఉన్న హిరణ్యకశిపుడి రాజ్యం దేవతలు దండెత్తి క్రూరంగా కొల్లగొట్టారు. అంతేకాక గర్భవతి అయిన హిరణ్యకశిపుడి భార్య లీలావతిని ఇంద్రుడు చెరపట్టాడు. ఆ సమయంలో ఇంద్రుడిని మందలించి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు నారదుడు. ఆశ్రమంలో నారదుడు ఉపదేశించిన తత్వబోధను గర్భస్థ శిశువు అయిన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్యకశిపుడికి నారదుడు అతని భార్యను అప్పగిస్తాడు. ప్రహ్లాదుడు పుట్టిన తర్వాత హరినామ సంకీర్తన చేయడం ప్రారంభించాడు. ఎల్లవేళల పరమ భాగవతుడు అచ్యుతపద శరణాగతుడు అయినటువంటి ప్రహ్లాదుడికి విద్యను నేర్పించమని తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కులకు అప్పగించాడు. గురుకులంలో తోటి విద్యార్థులకు కూడా నారాయణుని ఎల్లవేళలా స్మరించమని వారిని కూడా నారాయణ నామస్మరణ చేయమని ప్రోత్సహించాడు ప్రహ్లాదుడు. ఒకసారి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని పిలిపించి ఏం నేర్చుకున్నావు అని అడుగగా సర్వము అతని దివ్య కళామయము అని తలచి విష్ణు పట్ల హృదయాన్ని లగ్నం చేయటం మేలు అని బదులిచ్చాడు. రాక్షసులకు తగిన ఈ బుద్ధి నీకెలా పుట్టింది, హరిగిరి అని పేలుతున్నావు అని గద్దించాడు హిరణ్యకశిపుడు. దానికి ప్రహ్లాదుడు తనకు విష్ణుభక్తి దైవయోగం వల్ల సహజంగా సంభవించింది అని జవాబిచ్చాడు. గురువులు హిరణ్యకశిపునికి క్షమాపణ చెప్పి ప్రహ్లాదుడికి మంచి విద్యాబుద్ధులు అందిస్తామని చెప్పి తిరిగి తమ గురుకులానికి తీసుకొని వెళ్లారు. మళ్ళీ ప్రహ్లాదుడికి తమ విద్యలు నూరిపోసి రాజు దగ్గరికి తిరిగి తీసుకొచ్చారు. మరలా హిరణ్యకశిపుడు గురుకులంలో ఏమి నేర్చుకున్నావు అని అడగగా ప్రహ్లాదుడు నారాయణుని కీర్తించడం ప్రారంభించాడు. సర్వాత్ముడైన హరిని నమ్మి సర్జనుడై ఉండాలి, శ్రీహరిని స్తుతించని బ్రతుకు వ్యర్థము, విష్ణువుని సేవించు దేహము ప్రయోజనకరం, ఆ దేవదేవుని గురించి చెప్పేదే సత్యమైన చదువు, మాధవుని గురించి చెప్పేవాడే సరైన గురువు, హరిని చేరమని చెప్పేవాడే ఉత్తమమైన తండ్రి, హరిని కీర్తించే నాలుకే నాలుక అని వివరించాడు. మండిపడిన హిరణ్యకశిపుడు తన శత్రువు అయిన మహావిష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుడిని కఠినంగా శిక్షించమని తన భటులను ఆదేశించాడు. ప్రహ్లాదుడిని వారు శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటలలో కాల్చినా, కొండలపై నుండి తోసేసినా హరినామస్మరణ చేస్తున్న ప్రహ్లాదుడికి ఎటువంటి హాని కలుగలేదు. మరొక అవకాశం ఇవ్వమని రాక్షస గురువు ప్రహ్లాదుడిని గురుకులానికి తిరిగి తీసుకువెళ్ళాడు. అయినా ప్రహ్లాదుడు అక్కడ మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్ష మార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇది చూసిన రాక్షస గురువు ఇక భరించశక్యం కాకపోవడంతో మిగిలిన పిల్లలు కూడా ప్రహ్లాదుడిని అనుసరిస్తున్నారని హిరణ్యకశిపుడితో మొరపెట్టుకున్నాడు. కోపంతో రగిలిపోయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని పిలిచి, నేనంటే పంచభూతాలు కూడా భయపడతాయి, దిక్పాలకులు నా సేవకులు, ఇక నీకు దిక్కెవరు, బలం ఎవరు అని గద్దించాడు. దానికి సమాధానంగా ప్రహ్లాదుడు చిరునవ్వులు చిందిస్తూ, అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో, ఆ విభుడే నాకు దిక్కు, శ్రీమన్నారాయణుడు సకల జీవులలోనూ ఎందెందు వెతికినా అందందే కనిపిస్తాడు అని వాదించడంతో కోపంతో హిరణ్యకశిపుడు, అయితే ఈ స్తంభంలో చూపగలవా అని ఒక స్తంభాన్ని చూపించాడు. బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు విశ్వాత్ముడై ఉండేవాడు ఈ స్తంభంలో మాత్రం ఎందుకు ఉండడు? స్తంభంలోనే ఉంటాడు, మీకు సందేహం అవసరం లేదు అని బదులిచ్చాడు ప్రహ్లాదుడు. క్రోధంతో హిరణ్యకశిపుడు, సరే చూద్దాం, ఈ స్తంభంలో విష్ణువు లేకపోతే నీ తల తీయిస్తాను, అప్పుడు హరి వచ్చి నన్ను అడ్డుకుంటాడా అని హిరణ్యకశిపుడు గదతో స్తంభంపై చరిచాడు. అంతే స్తంభం బద్దలై అందులో నుండి భయంకర ఆకారుడైన సింహం తలతో మొండెం మనిషి ఆకారంలో ఉండి నృసింహావతారంలో విష్ణుమూర్తి బయలుపడి గర్జిస్తూ పగలు రాత్రి కానీ సంధ్యా సమయంలో అలాగే ఇంటా బయట కాకుండా గుమ్మంలో ఆయుధాలతో కాకుండా తన వాడి అయిన గోళ్లతో భూమిపైన ఆకాశంలో కాకుండా తన తొడల మీద హిరణ్యకశిపుణ్ణి పడుకోబెట్టి పొట్ట చీల్చి సంహరించాడు. అటు బ్రహ్మ ఇచ్చిన వరం కానీ ఇటు ప్రహ్లాదుడు చెప్పిన సర్వాంతర్యామి అనే మాటలో కానీ తప్పు లేకుండా హిరణ్యకశిపుని మట్టుబెట్టాడు నృసింహస్వామి. ఈ విధంగా స్తంభం నుంచి స్వామి వెలువడిన వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు వారి జయంతిని జరుపుకుంటాము. కాబట్టి ఈ రోజున బ్రహ్మముహూర్తంలో లేచి తలస్నానం చేసి శ్రీ నృసింహస్వామి వారిని కొబ్బరి నీళ్లతో తేనెతో ఆవుపాలతో శ్రీ సూక్త పురుష సూక్త సమన్వితంగా అభిషేకించి శ్రీ నృసింహ సహస్రనామ స్తోత్రం చేయాలి. స్వామివారికి వడపప్పు పానకం నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే జన్మ ధన్యమవుతుంది. ఈ విధంగా నృసింహ స్వామి ఆ స్తంభం నుంచి వెలువడిన రోజుని మనం నృసింహ జయంతిగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా జరుపుకుంటున్నాము. ఆ ప్రహ్లాదుని బ్రోచిన నృసింహస్వామి అనుగ్రహం మన అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వారం కార్యక్రమానికి ఇంతటితో స్వస్తి పలుకుతూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జే గిరిజ పిసపాటి. ఆల్వేస్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం. జూన్ 13, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.